సాయి రామ్, సాయి భక్తులకు స్వాగతం. సాయి సచ్చరిత్ర సప్తాహంలోని 3వ రోజు శనివారం పారాయణ ప్రారంభం. మందీ మార్బలంతో సకల సంపదలతో తొలతూగుతున్న ధనికుడొకడు బాబా కీర్తి ప్రతిష్టలు విని సిరిడీపోయి తనలో ఉన్న కోరికను బాబాతో విన్నవించుకొని దాన్ని వెంటనే ప్రసాదించమని ప్రాధేయపడదాం అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఇంటికొచ్చిన స్నేహితుడితో చర్చించడం మొదలుపెట్టాడు.
మిత్రమా, బాబా గురించి నీ అభిప్రాయం ఏమిటి?
ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. అయినా బాబాగారి శక్తి సామర్థ్యాలకు ఆది అంతం ఎక్కడుంది? అది అనంతం. అయినా వాటిని వర్ణించే అర్హత నాకు లేదు.
నీకు అర్హత ఉందా లేదా అని నేను అడగటం లేదు మిత్రమా. నా కోరికని తీర్చే శక్తి సామర్థ్యాలు బాబాకున్నాయి కదా, అది చాలు. నేను షిరిడి వెళ్తున్నాను.
షిరిడీకా? చాలా సంతోషం మిత్రమా. షిరిడిలో ఎన్ని రోజులు ఉంటారు?
రోజులా? నీకేమైనా మతిపోయిందా? వెళ్ళగానే బాబా దర్శనం చేసుకోవటం, కోరికను విన్నవించుకోవటం, బాబా వద్ద దాన్ని వెంటనే పుచ్చుకోవటం, వీలైతే అదే రోజు మహా అంటే మరుసటి రోజునే తిరుగు ప్రయాణం. రాను పోను టాంగాను బాడుగోగు మాట్లాడుకుని వెళ్తున్నానుగా.
అట్లాగా? ఇంతకీ నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చా?
బ్రహ్మాండంగా బ్రహ్మజ్ఞానం.
ఏమిటి, బ్రహ్మజ్ఞానమా?
అవును, అది నాకు చాలా ఇష్టం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని వేడుకుంటాను. ఎందుకంత ఆశ్చర్యం?
కోరిక కోరదగ్గదైతే ఆశ్చర్యపడేవాడినే కాదు. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించటం అంత సులభమైన పని కాదు మిత్రమా. అది నీ వంటి పేరాశ గలవానికి.
మిత్రమా, ఆహా, మితిమీరి మాట్లాడుతున్నావు.
నాకు తెలుసు నీకు కోపం వస్తుందని. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అయినా చెప్పక తప్పదు. ఒకవైపు సిరి సంపదలు, మరొక వైపు భార్యాబిడ్డలతో ములిగి తేలుతున్న నీ వంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఎవరిస్తారు?
మిత్రమా,
దానమంటేనే దరిద్రంతో సమానంగా లెక్కగట్టే ధర్మాత్ముడివి. నీవు బ్రహ్మజ్ఞానం కోసం ప్రాకులాడటం శోచనీయంగా ఉంది.
మిత్రమా, నీవు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను కోటీశ్వరుణ్ణి. నాకున్న సిరి సంపదలు నీకు తెలియనివి కావు. ప్రపంచంలో దేన్నైనా కొనగలను తెలుసా?
తెలుసు, ఒక్క బాబాను తప్ప.
స్నేహితుని మాటను లక్ష్య పెట్టకుండా రాను పోను టాంగాను బాడుగకు మాట్లాడుకుని సిరిడి చేరుకున్నాడు ఆ ధనికుడు. మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి తన కోరికను విన్నవించుకున్నాడు.
బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా బ్రహ్మమును చూపెడతారని విని ఎంతో శ్రమ తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను. ప్రయాణం కదా, చాలా అలసిపోయి ఉన్నాను. మీరు ఆ బ్రహ్మజ్ఞానం కాస్త నాకు ప్రసాదిస్తే నేను పడిన శ్రమకు ఫలితం ఉంటుంది. నేను వెంటనే వెళ్ళిపోవచ్చు.
అల్లా మాలిక్, తొందరపడవద్దు. నీకు త్వరలోనే ఇప్పుడే బ్రహ్మమును చూపెడతాను. బాబు గణేష,
వస్తున్నా బాబా. ఏంటి బాబా?
పక్క వీధిలో నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు ఇమ్మన్నానని చెప్పి తీసుకొనిరా.
ఓ,
బాబా చెప్పానుగా నేను కొంచెం తొందరలో ఉన్నాను.
తొందర పడవద్దు
బాబా. బాబా, నందు మార్వాడి లేడు, ఇల్లు తాళమేసింది.
అయితే మన కిరాణాదారు బాలా వద్దకు వెళ్ళి డబ్బును అప్పుగా ఇమ్మన్నానని తీసుకొనిరా.
అబ్బా, మళ్ళీరా బాబా.
ఊరకనే కాదులే, నీకు కలకండ పెడతాను.
కలకండే? ఏది ఏది? అబ్బా, ఎంత రుచిగా ఉందో. బాబా బాబా, నేను ఇప్పుడే వెళ్ళొస్తా.
బాబా, నేను కొంచెం.
తొందరపడవద్దు, నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. నా దగ్గరకొచ్చిన వారు ఎంతసేపు ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ, ప్రాపంచిక విషయాలనే అడుగుతూ ఉంటారు. కాబట్టి నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడిగే ఈ సమయం చాలా శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన అన్నిటినీ చూపెడతాను.
బాబా బాబా, బాబా బాబా, అక్కడ దుకాణమే తాళం వేసింది. బాబా బాబా, నేను వెళ్ళి ఆడుకుంటాను బాబా.
వెళ్ళి ఆడుకో అల్లా మాలిక్.
ఒక్క 5 రూపాయల కోసం బాబా అంత ప్రయాసపడుతున్నా ఆ ధనికుడు జరుగుతున్న తమాషా కళ్ళప్పగించి చూస్తున్నాడేదప్ప. తన దగ్గరున్న నోట్ల కట్టను మాత్రం కదల్చలేదు. పైపెచ్చు బాబాతో.
ఏమిటో బాబా, నాకు చాలా ఆలస్యం అయిపోతుంది బాబా. నేను కోరింది ఎంత? అతి స్వల్పం బ్రహ్మజ్ఞానం. అయినా నువ్వు తలుచుకోవాలే గాని అది ఎంతసేపు?
ఇప్పుడు నీ ముందు జరుపుతున్న వ్యవహారం అంతా నీకోసమే, నీకు బ్రహ్మమును చూపుటకే.
కానీ బాబా, నాకేమీ అర్థం కావటం లేదు.
జాగ్రత్తగా విను, అర్థం అవుతుంది.
బాబా,
బ్రహ్మమును చూపుటకు 5 వస్తువులు కావాలి.
చెప్పండి బాబా, తెప్పిస్తాను.
1 పంచప్రాణాలు.
పంచప్రాణాలే?
2 పంచేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. బ్రహ్మజ్ఞానం పొందడానికి వీటిని సమర్పించడం చాలా అవసరం. అంతేకాదు, బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కూడా చాలా అవసరం
బాబా.
మానవుని శరీరం ఒక రథం వంటిది. ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనసు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరు ఇంద్రియములు స్వాధీనము తప్పి సంచరింతురో, వాడు గమ్యమును చేరుకోలేడు
బాబా.
ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగిపట్టుకొనగలడు, వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పర్వము అందుకోగలడు. అన్నిటికంటే అవసరమైనది భగవంతుని కటాక్షం
బాబా. మీరు చెప్పేది వింటూ ఉంటే నాకంతా అయోమయంగా ఉంది బాబా.
నీ జేబులో బ్రహ్మము 50 రెట్లు 5 రూపాయల నోట్ల రూపములో ఉన్నది. దయచేసి దానిని బయటికి తెయ్యి
బాబా. సరిగ్గా నా దగ్గరున్న అదే మొత్తాన్ని బాబా ఏ విధంగా తెలుసుకోగలిగాడు
బాబా? మీరు సర్వజ్ఞులు. నీ బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టు. పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడు బ్రహ్మమును పొందచాలడు. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకుని యోగ్యత ఉన్నదా లేదా అన్నది మొదట పరీక్షించవలే
బాబా. అజ్ఞానంలో ఏదేదో వాగాను, నా తొందరపాటుకు మన్నించండి బాబా. నా కళ్ళు తెరిపించారు బాబా. నాకేదీ వద్దు, మీ ఆశీర్వాదం ఒక్కటి చాలు చాలు బాబా. సర్వస్వ శరణాగతి వేడుకుంటున్నాను బాబా, సర్వస్వ శరణాగతి వేడుకుంటున్నాను.
బాబాకు ఒక్కటే విచారం, తను భక్తుల కోసం బ్రహ్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం అనే షడ్రసోపేతమైన విందు సిద్ధంగా చేసి ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాపంచిక సుఖాలు, డబ్బు అనే ఎంగిలి మెతుకులు ఏరుకు తిందామని చూస్తారే అని బాధపడేవారు.
సాఠే, కష్టాలు కలకాలం కాపురం చేయవు. ఎక్కడికని పారిపోతావు చెప్పు, ఎంత దూరమని పారిపోతావు? వ్యాపారంలో దెబ్బతిన్నవాళ్ళు ఎంతమంది లేరు, అంత మాత్రాన పారిపోతామా?
సాఠే, బాగా ఆలోచించు, అధైర్యపడవద్దు. నీ కష్టాలన్నీ ఆర్చేవాడు, తీర్చేవాడు, చక్కదిద్దేవాడు నా దృష్టిలో ఆ షిర్డీ సాయినాథుడొక్కడే. నమ్మకం ఉంచు.
అవును సాఠే, మా మాట విని ఒక్కసారి షిర్డీ వెళ్ళి రాకూడదు. పోనీ మాకోసమైనా సరే.
చూడు సాఠే, బాబాను దర్శించి ఎంతోమంది శాంతి పొందారు. నా మాట విను, ఈ ఒక్క ప్రయత్నం చేసి చూడు, నీకు మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుంది.
మీరింతగా చెబుతూ ఉంటే నాకు షిర్డీ వెళ్లాలనే ఉంది
సాఠే.
స్నేహితులారా, మీరిచ్చిన సలహా నాకు బాగా నచ్చింది
సాఠే.
అవును, నేను తప్పక షిర్డీ వెళతాను.
చాలా సంతోషం.
సిరిడీ పుణ్యక్షేత్రం చేరుకున్నాడు సాఠే. మసీదులో కాలు పెట్టగానే శాశ్వత బ్రహ్మ, స్వయం ప్రకాశకుడు, శుద్ధస్వరూపుడు, పవిత్రమూర్తి అయిన సాయిబాబాను దర్శించాడు. అతనిలోని చంచలత్వం పటాపంచలైంది. కురుచరిత్ర పారాయణ గ్రంథాన్ని చేపట్టి భక్తితో దీక్షతో 7 రోజుల్లో పూర్తి చేశాడు. ఆ రోజు రాత్రి స్వప్నంలో సాఠేకు బాబా గురుచరిత్రను బోధిస్తున్నట్టు ఒక దృష్టాంతం చూపించారు. కలలో పొందిన అనుభూతిని వెంటనే తెలియచేయాలని ఆ మరుసటి రోజునే వెళ్ళి కాకాసాహెబ్ దీక్షితిని కలుసుకున్నాడు.
కాకా, కాకా, కాకాసాహెబ్ దీక్షిత్ గారు.
సాఠే, అదేమిటి ఇంత ప్రొద్దున్నే వచ్చేసావు?
ఉండబట్టలేక పరిగెత్తుకొచ్చాను. కాకా, నిన్నటి రాత్రి బాబా నా కలలోకొచ్చారు.
బాబాగారు నీ కలలోకొచ్చారా?
అవును కాకా, నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని గురుచరిత్ర పారాయణ గ్రంథాన్ని చేత పట్టుకొని నాకు ఎంతో వివరంగా బోధించారు.
ఆహా సాటే, నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా.
కాకా, మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి.
తప్పకుండా చేస్తాను. ఏం చేయమన్నావో చెప్పు.
మీరు స్వయంగా బాబాను కలుసుకొని గురుచరిత్ర పారాయణం 1 సప్తాహం చాలునా, లేక ఇంకొక సప్తాహం చేయాలా, ఈ విషయం కనుక్కొని నాకు చెప్పాలి.
అంతే కదా, కంగారు పడకు. నా పూజ పూర్తి కాగానే అక్కడికే వెళుతున్నాను. విషయం కనుక్కొనొచ్చి నీకు చెప్తాను, సరేనా?
చాలా సంతోషం కాకా.
కాకాసాహెబ్ దీక్షిత్ మసీదుకు వెళ్ళి బాబాను కలుసుకున్నాడు. ఆ సమయంలో హేమాడ్ బంద్ బాబా పాదసేవ చేస్తున్నాడు. బాబాతో సాఠే ప్రస్తావన కదిలించాడు దీక్షిత్.
బాబా, సాఠేకు దృష్టాంతం చూపి ఆశీర్వదించావు. అతను ఎంతో ఆనందపడ్డాడు. గురుచరిత్ర పారాయణం 1 సప్తాహం చాలునా, లేక ఇంకొక సప్తాహం చెయ్యాలా, మిమ్మల్ని అడిగి తెలుసుకురమ్మని నన్ను ఎంతగానో వేడుకున్నాడు.
గురుచరిత్ర పారాయణం 1 సప్తాహం చెయ్యమను, అతడు పావనుడవుతాడు, మేలు పొందుతాడు. భగవంతుడికి ప్రీతిపాత్రుడై బంధాల నుండి విముక్తి పొందుతాడు.
బాబా సేవలో ఉన్న హేమాడ్ పంత్ సాఠేకు సంబంధించిన సంభాషణ అంతా విన్నాడు. సాఠే అదృష్టాన్ని తలుచుకుంటూ తన దురదృష్టానికి మనసులోనే బాధపడ్డాడు.
శ్రీ గురుచరిత్ర పారాయణ చేసి సాఠే 1 వారం రోజుల్లోనే ఫలితాన్ని పొందగలిగాడు. నేను 40 సంవత్సరాల నుండి చేస్తున్నాను, అతడిక్కడ ఉన్నది 7 రోజులు మాత్రమే. మరి నేను 7 సంవత్సరాలుగా బాబా సేవలో మునిగి ఉన్నాను.
హేమాడ్ పంత్,
చెప్పండి బాబా.
నీవు వెంటనే శ్యామా వద్దకు పోయి 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన తరువాత ఇక్కడికి రా.
అట్లాగే బాబా, వెళుతున్నాను.
హేమాడ్ పంత్ ఆవేదనను గ్రహించాడు బాబా. అతన్ని ఆ వాతావరణం నుండి దూరం చేశాడు. బాబా ఆజ్ఞ ప్రకారం హేమాడ్ పంత్ శ్యామా ఇంటికి వెళ్ళాడు. శ్యామా హేమాడ్ పంత్ను చూసి,
హేమాడ్ పంత్, మధ్యాహ్న హారతి సమయంలో ఇక్కడున్నావేంటి? మసీదు నుండేనా రావడం?
అవును శ్యామా.
లోపలికి రా. అదేమిటి అదోలా ఉన్నావు? మనసేదో చికాక్గా ఉన్నట్టుంది. ఇదిగో చక్కగా ఈ వాలు కుర్చీలో కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకో. ఈలోగా నేను పూజ ముగించుకొని వస్తాను. ఇదిగో ఇక్కడ తాంబూలం ఉంది, వేసుకో. మొహమాట పడకో. నేను వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుందాం, సరేనా? ఇగో ఇప్పుడే వస్తాను.
హేమాడ్ పంత్ ముందు వసారాలు కూర్చున్నాడు. ఎదురుగుండా కిటికీలో అతని కంటికి ఏకనాథ భాగవతం అను ప్రసిద్ధ మరాఠీ గ్రంథం కనిపించింది. లేచి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకుని తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆ తెరువబడిన అధ్యాయమే ఆ రోజున హేమాడ్ పంత్ అసంపూర్ణంగా వదిలి భక్తులతో కలిసి మసీదుకు వచ్చేశాడు. బాబా అంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు. అసంపూర్ణంగా వదిలి వచ్చిన పారాయణ భాగాన్ని అక్కడే కూర్చుని పూర్తి చేశాడు. బహుశా ఇది పూర్తి చేయడానికే బాబా తనను శ్యామా ఇంటికి పంపి ఉండవచ్చని భావించాడు. ఇంతలో శ్యామా పూజ ముగించుకుని వచ్చాడు.
హేమాడ్ పంత్, క్షమించాలి, నిన్ను ఒంటరిగా కూర్చోబెట్టి వెళ్ళాను. ఇప్పుడు చెప్పు.
నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మని బాబాగారు నన్ను పంపించారు.
నా వద్ద నుండే?
అంతేకాదు, నీతో కాసేపు మాట్లాడిన తర్వాతే నన్ను మసీదుకు రమ్మన్నారు.
అట్లాగా హేమాడ్ పంత్, బాబా అడిగిన 15 రూపాయల దక్షిణ ప్రస్తుతం నా వద్ద లేదు. దీనికి బదులుగా 15 సాష్టాంగ నమస్కారాలు తీసుకుని వెళ్ళు.
అట్లాగే నీ నమస్కారాలను ఆమోదించమని బాబాగారిని వేడుకుంటానులే. మరి మనం కాసేపు మాట్లాడుకుందామా?
ఓ నిరభ్యంతరంగా. అరే అదేమిటి, తాంబూలం వేసుకోలేదా? బాలే వాడివే. ఇదిగో సున్నము ఒక్క తాంబూలం వేసుకో. ఈలోగా నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను, సావకాశంగా మాట్లాడుకుందాం.
అట్లాగే.
హే మాడపంత్, నాకు తెలియక అడుగుతాను, నీవేమో పట్నవాసివి, నేనేమో పల్లెటూరి వాణ్ణి, పైగా అనాగరికుణ్ణి. నీ వంటి పండితులను నా వంటి పామరుల వద్దకు పంపడం ఏమిటి? ఈ కథలన్నీ బాబాగారి నీకు చెప్పొచ్చు కదా. బాబా అవలంబించే మార్గాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
నిజమే శ్యామా, బాబా విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టం.
ఆ మాట నిజం. బాబాగారి లీలలు అనేకం నువ్వు స్వయంగానే చూసావు కదా. నీకు తెలియంది నాకు తెలిసింది, పైగా నా సమక్షంలో జరిగిన కథ ఒకటి నీకు చెప్తాను, విను.
చెప్పండి.
ఇది ఒక ముసలమ్మ కథ. పేరు రాధాబాయి, కాశాబా దేశముఖ్ గారి తల్లి. బాబాగారంటే ప్రాణం. బాబా ప్రఖ్యాతి విని సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడి వచ్చింది. ఈవిడ కోరికేమిటో తెలుసా? బాబాగారి చేత ఏదైనా మంత్రోపదేశం పొంది తరించాలని. దీన్ని సాధించటం కోసం ఆ ముసలావిడ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా 3 రోజుల నుండి కటిక ఉపవాసం చేసి దీక్ష పట్టింది. ఆవిడ పరిస్థితి చూసి నాకు భయమేసింది. ఉండబట్టలేక బాబా దగ్గరికి పరిగెత్తికెళ్ళాను. ఆవిడ పక్షాన బాబాతో వాదించటం మొదలుపెట్టాను. దేవా, ఏమిటిది, నీవు చేసే లీలలు చర్యలు మాకర్థం కావు, అనేక మంది భక్తులను నీవు దగ్గరకు పిలిపించుకుంటావు కదా, అట్లాగే ఆ ముసలమ్మను కూడా పిలిపించుకోవచ్చు కదా. ఆమె నీపైనే ఆధారపడి ఉంది. నీ చేత ఉపదేశం పొంది కానీ ఆమె తన దీక్షను విరమించుకునేలా లేదు. ఆ ముసలమ్మైన హాని జరిగిందో, ఆ మచ్చ నీకు శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రజలందరూ నిన్ను ఆడిపోసుకుంటారు, కాబట్టి ఆమెను ఆశీర్వదించు, లేదా కనీసం తగిన సలహా అయినా ఇవ్వు అని బాబాను వేడుకున్నాను. చివరకు బాబా ఏం చేశారో తెలుసా? ఆ ముసలమ్మను పిలిపించి తన వద్ద కూర్చోబెట్టుకుని,
తల్లి, నీవు అనవసరమైన యాతన పడుతున్నావమ్మా, చావును కోరి తెచ్చుకుంటున్నావు. నీవు నా తల్లివి, నేను నీ బిడ్డను, నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు, నీకు మేలు జరుగుతుంది.
బాబా, తప్పకుండా వింటాను నాయనా.
నాకు ఒక గురువు ఉండేవారు, గొప్ప యోగీశ్వరులు. వారితోనే ఉండాలని, వారి సేవకే అంకితం కావాలని. అమ్మా, నీలాగే వారి వద్ద కొన్ని ఉపదేశాలను గ్రహించాలని తహతహలాడేవాణ్ణి. నన్ను వారు 2 పైసల దక్షిణ ఇవ్వమని అడిగారు.
బాబా, నీవు దక్షిణ ఇవ్వడమా?
అమ్మా, దక్షిణ అంటే డబ్బు కాదు. డబ్బుతో వారికి పని ఉంది. వారు కోరిన 2 కాసులలో 1 నిష్ట, 2 ఓరిమి. నేను ఈ 2 సమర్పించాను. వారు సంతోషించారు. ఈ విధంగా నా గురువును 12 సంవత్సరాలు ఆశ్రయించాను.
బాబా,
వారు నన్ను పెంచారు. తిండికి బట్టకు లోటు లేకుండా చూశారు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక వారి వైపే నా దృష్టిని నిలిపేవాణ్ణి. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకోటి ఉండేది కాదు. వారే నా ఆశ్రయం. ఇది నేను వారికిచ్చిన దక్షిణలో 1 పైస. 2 సబూరి, అనగా ఓరిమి. అది మన పాపాలను తొలగిస్తుంది, భయాన్ని పారిపోయేలా చేస్తుంది, జయాన్ని కలుగ చేస్తుంది. సబూరి అనేది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనేవి అన్యోన్యంగా ప్రేమించుకునే అక్క చెల్లెళ్ళు.
బాబా, తండ్రి వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బాబా,
తల్లి, నేను ఈ మసీదులో కూర్చొని నిజం తప్ప ఇంకేవీ మాట్లాడను. వారి వద్ద నుండి నేను పొందినవి ప్రేమ, వాత్సల్యం తప్ప వారు నాకు ఎటువంటి ఉపదేశం కానీ మంత్రోపదేశం కానీ చెయ్యలేదు. మన పట్ల గురువుగారి ప్రేమ ఒక్కటే మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి అమ్మా.
బాబా,
ఎటువంటి ఉపదేశం కానీ ఎవరి వద్ద నుండి పొందడానికి ప్రయత్నించకు. నీవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను కూడా నీ వైపు ఆ విధంగానే చూస్తాను. గురువే సర్వస్వం చేయువాడని, కర్తయని పూర్తిగా నమ్మకముంచు. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురువు హరిహర బ్రహ్మల అవతారమని ఎంచెదరో, వారే తండ్రులు.
తండ్రి, నాకు ఇదే గొప్ప ఉపదేశం బాబా. నీవు చెప్పినట్టే నడుచుకుంటాను. నా ఉపవాస దీక్షను ఈ క్షణమే విడిచిపెడతాను.
విన్నావుగా, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అది. హేమాడ్, హేమాడ్ పంత్, అరే నీ కళ్ళల్లో ఆ కన్నీరేమిటయ్యా?
ఇవి కన్నీళ్లు కాదు శ్యామా, నువ్వు చెప్పిన కథ వింటూ ఉంటే నా ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది. నేను తట్టుకోలేకపోయాను.
ఇటువంటి బాబాగారి లీలలు నేను ఎన్ని చెప్పినా నీకు వినాలనే ఉంటుంది, అంతేనా? అదిగో మధ్యాహ్న హారతి ప్రారంభమైంది, పద వెళదాం.
శ్యామా ఇచ్చిన దక్షిణ ఏది?
దక్షిణ బదులు 15 నమస్కారాలు ఇచ్చాడు. అదిగో ప్రత్యక్షంగా ఉన్నాడుగా శ్యామా, అడగండి.
అల్లా మాలిక్, అది సరే, మీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారా?
అదే మీతో చెప్పడానికి ఆతృత పడుతున్నాను బాబా. ముసలమ్మ రాధాబాయి కథ నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఈ కథారూపంలో మీ ఆశీర్వాదాన్ని పొందగలిగాను. నా ఆనందానికి అవధుల్లేవు బాబా, అవధుల్లేవు.
ఆ కథ నీకు నచ్చిందా? దాని ప్రాముఖ్యత ఏమిటో నీవు గుర్తించావా?
బాబా, నాలో ఉన్న మనశ్చాంచల్యం పూర్తిగా నశించిపోయింది. సత్యమార్గాన్ని కనుక్కోగలిగాను.
ఈ కథను మాత్రం జ్ఞాపకం పెట్టుకో, ఇది నీకు ఉపయోగపడుతుంది. ఆత్మసాక్షాత్కారానికి అవసరమైనది ఈ ధ్యానం. కోరికలన్నీ విడిచి నిష్కామివై సమస్త జీవరాశి యందుగల భగవంతుణ్ణి ధ్యానించి నీ మనసు ఏకాగ్రత చెందినప్పుడు నీ లక్ష్యం నెరవేరుతుంది.
ఈశావాస్యోపనిషత్తు నీతి నిగూఢతత్వం వేదాంతముల మిశ్రమం. దీనిలోని కొన్ని అంశాలను సరైన విధంగా గ్రహించలేక తను రాసిన దాంతో తృప్తి పడలేకపోయాడు. ఆత్మసాక్షాత్కారమును పొందిన సద్గురు శ్రీ సాయిబాబా ఒక్కరే తన సందేహాలకు సరైన వివరణ ఇవ్వగల సమర్థులు అని భావించాడు. వెంటనే సిరిడీ వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని తన సందేహాలను నివృత్తి చేయమని ప్రాధేయపడ్డాడు దాసుగణం. అప్పుడు బాబా,
దాసు, నీవు తొందరపడవద్దు. ఆ విషయంలో ఎటువంటి కష్టమూ లేదు. కాకాసాహెబ్ దీక్షిత పనిపిల్ల తెలుగు ప్రయాణంలో నీ సందేహాన్ని విలేపార్లీలో తీరుస్తుంది.
భాషాజ్ఞానం లేని ఒక పనిపిల్ల ఒక ఉపనిషత్తుకు భాష్యం చెప్పటమా? ఏమో బాబా వాక్కు బ్రహ్మ వాక్కు, దీనికి తిరుగులేదు.
వీలు చేసుకుని విలేపార్లీ చేరాడు దాసుగణం. కాకాసాహెబ్ దీక్షిత్ గారింట్లో బస చేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే చక్కటి పాట ఒకటి వినిపిస్తోంది. ఆ పాడుతున్నది ఎవరా అని బయటికొచ్చి చూశాడు దాసుగణం. ఆ పిల్ల ఎవరో కాదు, కాకాసాహెబ్ దీక్షిత్ గారి పనిమనిషి నామ్యా చెల్లెలు. వయసులో చాలా చిన్నపిల్ల, చింకిగుడ్డలు కట్టుకుని ఇంట్లో పనిచేసుకుంటూ ఎర్రటి చీర దాని నాణ్యతను వర్ణిస్తూ పాడుతోంది. పనిపిల్ల ధరించిన దుస్తుల్లో పేదరికం కనిపిస్తున్నా ఆ చిన్నారి మొహం కళకళలాడుతూ కనిపిస్తోంది. పాటను వింటూ పాపను చూస్తూ ఎంతో మురిసిపోయాడు దాసుగణం. ఆ మరుసటి రోజు రావు బహదూర్ ప్రధాన్ గారు దాసుగణ మహారాజుకు ధోవతలు చాపు చదివించి ఘనంగా సత్కరించారు.
ఓహో ఓహో, బ్రహ్మాండంగా ఉంది అయ్యా. దాసగణు గారు, ఇంతకాలానికి మీలాంటి వారిని సత్కరించే భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
అయ్యా, రావు బహదూర్ గారు, ఆ పేద పని పిల్లకు ఒక చిన్న చీర ఏదైనా ఇస్తే బాగుంటుందని నా ప్రార్థన.
దానికే భాగ్యం. ఎటువంటి చీర ఇస్తే బాగుంటుందో మీరే చెప్పండి.
ఎర్రటి చీర ఎందు మొక్కు ఉన్నట్టుగా తెలిపింది.
తప్పకుండా, దానికేం భాగ్యం. ఎవర్రా అక్కడ?
అయ్యా,
పక్క దుకాణం వెళ్ళి ఎర్రటి చిన్న చీర ఒకటి తీసుకుని రండి. త్వరగా వెళ్ళండి.
అలాగే అలాగే అయ్యా.
పాపా, ఇట్రామా, ఇలా.
ఏంటయ్య గారు?
అది ఈ పాప నామ్యా చెల్లెలు, మన దీక్షితు గారి పనిపిల్ల కదూ.
అయ్యా, ఇదిగో చీర
తెచ్చావా? పాపా, ఇదిగో చిన్న చీర, నీకే, తీసుకో. శభాష్, బంగారు తల్లిలా ఉన్నావు. దాసగణు గారు ఏమంటారు?
ఆహా, చాలా బాగుంది తల్లి. దొరగారిచ్చిన ఈ చీర కట్టుకుంటే నువ్వు బుట్టబొమ్మలా ఉంటావు.
ఏం తల్లి, నచ్చిందా చీర?
నచ్చింది, చాలా బాగుంది.
మళ్ళీ మరుసటి రోజును కూడా ఆ పాపను చూశాడు దాసగణు. కొత్త చీరను ఇంట్లోనే దాచుకుని మామూలుగా రోజూ కట్టుకునే చింకి చీరతోనే కనిపించింది. అయినా సరే ఆ పాపలో చురుకుదనం రవ్వంత కూడా తగ్గలేదు. ఆ పనిపిల్ల వైఖరిని, బాబా చెప్పిన మాటలను బేరీజు వేసుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు దాసగణు. బాబా ఆంతర్యాన్ని, ఉపనిషత్తులోని తాత్పర్యాన్ని క్రమక్రమంగా గ్రహించాడు దాసగణు.
ఆ పేదరికం, కొత్త చీర, ఇచ్చిన దాత, పుచ్చుకునిన గ్రహీత, దానభావము, ఇవన్నీ భగవంతుని అంశములే బాబా. కష్టసుఖాలనే భావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని, భగవంతుడిచ్చిన దానితో తృప్తి పొందాలని, ఆ భగవంతుడు ప్రసాదించినదంతా మన మేలు కొరకేనని గ్రహించాను. బాబా, నీ విశిష్టతే వేరు. ధన్యోస్మి బాబా, ధన్యోస్మి.
బెల్గాం సమీపంలో వడ్గాం అనే పట్టణం ఉంది. ఇక్కడ రెవెన్యూ శాఖలో గుమస్తాగా పనిచేస్తున్నాడు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్. ఇదే పట్టణంలో బాగా ప్రసిద్ధి పొందిన అప్ప అనే కన్నడయోగి ఉన్నాడు. అనుకోకుండా ఠాకూర్ గారికి ఉద్యోగరీత్యా జున్నడుకు బదిలీ అయింది. వడగాం వదిలి వెళ్లే సమయం రాగానే ఠాకూర్ గారు అనుమతి పొందడానికి అప్పగారి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ యోగి,
మంచిది నాయన, నీకు శుభం కలుగుతుంది. నీవు ఈ విచారసాగర అను గ్రంథమును చదువవలే. నీవట్లు చేసినా నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీవు ఒక గొప్ప యోగిని దర్శించగలవు. వారు భవిష్యత్తులో నీకు మార్గమేమిటో చూపెట్టదరు.
ఠాకూర్ గారు అతి కష్టం మీద, ఎనుబోతు మీద ప్రయాణం చేసి నానిహే ఘాట్ లోయను దాటి జున్నరు చేరుకున్నారు. వెంటనే ఉద్యోగ హోదా పెరగడం వల్ల మళ్ళీ అక్కడ నుండి కళ్యాణ్కి బదిలీ అయ్యాడు. ఇక్కడ నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయం అయింది ఠాకూర్కు. వీరి ద్వారా బాబా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఠాకూర్.
నానాసాహెబ్ గారు,
అయ్యా,
మీతో పరిచయం కలగటం నా భాగ్యంగా భావిస్తున్నానండి. బాబా గారు గురించి క్షుణ్ణంగా తెలియపరిచారు. ఇది వరలో మీ పేరు విన్నాను, కానీ పరిచయం కలగటం ఇదే మొదటిసారి.
ఇంకా నయం, మీరు రేపటి రోజున వచ్చుంటే నేను ఉండేవాణ్ణి కాదు.
ఏదైనా ఊరు వెళ్తున్నారా?
అవునండి, సిరిడి వెళ్తున్నాను. అవును, వీలు చేసుకుని మీరు నాతో రండి, నాకేమీ అభ్యంతరం లేదు.
అయ్యో భలేవరే, మనసులో నాకు రావాలనే ఉంది, కానీ రేపు ఠాణాలో నాకు అతి ముఖ్యమైన సివిల్ కేసు ఒకటి ఉన్నది, కాబట్టి నేను రావడం ప్రస్తుతం కష్టమే. ఇకపోతే మీరు పరిచయం అయ్యారు, నాకు చాలా సంతోషంగా ఉందండి.
అయితే మరి సెలవు, వస్తాను.
మంచిది.
ఠాకూర్ గారు ఠాణా చేరుకోగానే అనుకోకుండా ఆ సివిల్ కేసు కాస్త వాయిదా పడింది. నానాసాహెబ్ చాందోర్కర్ గారితో సిరిడీ వెళ్ళలేకపోయినందుకు ఎంతో విచారపడ్డాడు. అయినా మించిపోయింది లేదు అనుకుని వెంటనే సిరిడీ ప్రయాణమయ్యాడు. ఠాకూర్ సిరిడీ చేరడానికి ఒకరోజు ముందే నానాసాహెబ్ సిరిడీ వదిలి వెళ్ళాడని తెలిసింది. ఇతర స్నేహితుల సహాయంతో బాబా దర్శనం చేసుకున్నాడు ఠాకూర్. బాబాను చూడగానే అతని కళ్ళు చెమ్మగిలే, ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది. అదో విధమైన మార్పు అతనిలో ప్రవేశించింది. రెండు చేతులు జోడించి బాబాకు నమస్కరించాడు. ఠాకూర్ను చూసి బాబా,
అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు ఇక్కడి మార్గం. ఎనుభూతి మీద ప్రయాణం చేసి నాన్హే ఘాట్లో దాటినంత సులభమూ కాదు ఈ ఆధ్యాత్మిక మార్గం. చాలా కష్టమైనది, దీనికి ఎంతో కృషి అవసరం. అల్లా మాలిక్.
బాబా మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఠాకూర్. కన్నడయోగి మాటలను బాబా ఏ విధంగా గ్రహించగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాబా పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా,
అల్లా మాలిక్, అప్పా చెప్పిందంతా నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టినప్పుడే వాటి ప్రయోజనం తెలుస్తుంది. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం.
అనంతరావు పాటంకర్ అనే పూనా వాస్తవ్యుడు సిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుని బాబా పాదాల చెంత మోకరిల్లి,
బాబా, నేను వేదాలు వేదాంతాలు అన్నీ చదివాను, అష్టాదశ పురాణాలు అన్నీ విన్నాను, అయినా అదేమిటో మనశ్శాంతిని పొందలేకపోతున్నాను. నా పుస్తక పరిజ్ఞానమంతా నిష్ప్రయోజనమైంది. ఏమిటో బాబా, నా కోరిక ఒక్కటే, నీ దృష్టి వలన, నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతిని ప్రసాదిస్తావని విన్నాను, ఆశీర్వదించు బాబా.
నీకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విని నీతిని గ్రహించు. ఒకనాడు ఇక్కడికి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. అతని ముందు ఒక ఆడగుర్రం లద్దీ వేసింది. అది 9 ఉండలుగా పడింది. ఆ వర్తకుడు అతని పంచకొంగులో తెలివిగా ఆ 9 ఉండలను పెట్టుకున్నాడు. ఆ విధంగా అతని మనస్సును కేంద్రీకరించగలిగాడు.
బాబా చెప్పిందంతా చెవులు అప్పగించి శ్రద్ధగా విన్నాడే గాని పాటంకర్కి దాని భావం బొత్తిగా అర్థం కాలేదు. అందుచేత బాబా ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసుకుందామని దాదా కేల్కర్ని అడిగాడు. దాదా కేల్కర్ తనకు తెలిసినంతవరకు జవాబు చెప్పాడు.
నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. ఆడగుర్రం అనగా భగవంతుని అనుగ్రహము, 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. 1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాదసేవనము, 5 అర్చనము, 6 నమస్కారము, 7 దాస్యము, 8 సఖ్యత్వము, 9 ఆత్మనివేదనము, అంటే ఆత్మను సమర్పించుట. వీటిలో ఏ ఒక్క మార్గం అవలంబించినా భగవంతుడు సంతృష్టి చెందుతాడు అని బాబాగారి భావన.
ఆ మరుసటి రోజు పాటంకర్ బాబాకు నమస్కరించాలని మసీదుకు వెళ్ళాడు. పాటంకర్ని చూసి బాబా,
అల్లా మాలిక్, గుర్రపుల దీ 9 ఉండలను ప్రోగు చేసిటివా లేదా?
బాబా, అది నా వల్ల కాకుండా ఉంది. ముందుగా మీరు నన్ను అనుగ్రహిస్తేనే గాని నా ప్రయత్నం ఫలించదు.
ధైర్యంగా ఉంటూ నీకు శాంతి క్షేమాలు కలుగుతాయి, నేను ఆశీర్వదిస్తున్నాను
బాబా.
ఒకరోజున ఒక గమ్మత్తు జరిగింది. పండరీపురం ప్లేడర్ ఒకరు మసీదుకొచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. వినయ విధేయతలతో బాబా పాదాలకు నమస్కరించాడు. అడగకముందే బాబాకు దక్షిణ కూడా సమర్పించుకొని వెళ్ళి ఒక మూలగా కూర్చున్నాడు. ప్లేడర్ గారి వంక చూస్తూ బాబా,
ప్రజలెంతటక్కరులు, వారు పాదాలపై పడతారు, దక్షిణ ఇస్తారు, చాటున నిందిస్తారు, ఇది విచిత్రంగా లేదు?
బాబా మాటలు విని నిర్ఘాంతపోయాడు ప్లీడర్ గారు. బాబా వేసిన బాణం తన మీదనేనని తెలుసుకున్నాడు. వెంటనే వాడాకు వెళ్ళిపోయి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకొని,
దీక్షిత్ గారు, అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పండరీపురం సిరిడీకి 300 మైళ్ళ దూరంలో ఉన్నా బాబా అంతా కళ్ళతో చూసినట్టుగానే చెప్పారు. కానీ బాబా చెప్పిందంతా యథార్థమే, నిజమే. ఆ రోజు నా వల్ల జరిగింది పొరపాటే, ఒప్పుకుంటాను.
పొరపాట? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది?
చెబుతాను. కొన్నాళ్ల క్రితం మా పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో జరిగిన విషయం ఇది.
ఏమిటి ప్లీడర్ గారు, ఏమిటి వార్తలు?
ఆ తాజా వార్త ఒకటే. ఈరోజు కేసు అర్జెంట్ అయింది. మన సబ్జడ్జి గారు తాత్యాసాబ్ నూల్కర్ గారు షిరిడీ వెళ్ళారు.
ఎందుకు?
ఆయనకేదో రోగం ఉంది కదా, అక్కడే కొన్నాళ్ళుండి నయం చేసుకుందామని.
ఇది మరీ బాగుంది. ఏ రోగమైనా మందులు పుచ్చుకుంటే తగ్గుతుంది కానీ పుణ్యక్షేత్రాలకు పోయి అక్కడ ఫకీర్ల చుట్టూ బాబాల చుట్టూ తిరిగితే తగ్గుతుందా?
ఏమిటో నమ్మకం, మనకేం తెలుసు? మనం చెబితే వింటారా? ఏమి వినే రకం కాదు.
ఆ మాట నిజమేలేండి. దానికి తోడు అతనికి విపరీతమైన చాదస్తం, పైగా మొండి మనిషి.
అదన్నమాట సంగతి ప్లీడర్ గారు. కనీసం మీరు మాట్లాడకుండా ఊరుకున్నా పోయేది.
నిజమే, కానీ జరిగిపోయిందిగా. ఏది ఏమైనా బాబా నా కళ్ళు తెరిపించారు. నేను చేసిన పొరపాటును నాకు తెలియపరిచారు. ఇది ఒక ఉపదేశంగా, ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. బాబా, నీవు సర్వజ్ఞుడు.
ప్రపంచంలో విష జంతువులు చాలా ఉన్నాయి. అందులో మనకు బాగా తెలిసినవి పాములు, తేళ్ళు. అవి హాని చేస్తాయా చెయ్యవా అన్న ఆలోచన అనవసరం. చూడగానే వాటిని చంపేస్తాం. బాగానే ఉంది, కానీ ఇక్కడ సమస్య చంపడమా మానడమా అన్నది. విష జంతువులను చంపాలి అని హేమాడ్ పంత్, చంపన అవసరం లేదని ముక్తారాం తీవ్రంగా వాదించుకున్నారు. చీకటి పడిపోయిన సంగతి కూడా వీరికి తెలియలేదు. ఆ మరుసటి రోజు మసీదుకి వెళ్ళి ఈ సమస్యకు సమాధానం బాబాను అడిగారు. మరి బాబా చెప్పిన సమాధానంలోని ఆంతర్యాన్ని గ్రహించండి.
సకల జీవరాశిలో భగవంతుడున్నాడు. అవి సర్పాలు కావచ్చు, తేళ్లు కావచ్చు. భగవంతుడు అనుజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏ హాని తలపెట్టలేరు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. అనవసరమైన కలహాలలోను, చంపుటలోను పాల్గొనక ఓపికతో ఉండడం చాలా అవసరం. అందరినీ రక్షించువాడు ఆ దైవమే.
సర్దార్ కాకాసాహెబ్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. ఇతను కోపర్గాంలో మామలతుదారుగా ఉండేవాడు. చితళి గ్రామానికి వెళుతూ దారిలో సిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్నాడు. బాలాసాహెబ్ని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, బాబా అతన్ని ప్రేమ వాత్సల్యాలతో చూడడం అక్కడి వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. బాబా అతన్ని పలకరిస్తూ
జాగ్రత్తగా వెళ్ళిరా అన్నట్టు, నీకు ద్వారకామాయి తెలియనా?
తెలియదు బాబా.
నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఈ మసీదు తల్లి చాలా దయగల తల్లి. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగుతుంది. ఇదిగో ఉదీ ప్రసాదం.
బాబా, చల్లటి మీ ఆశీర్వాదాన్ని పొందాను. చితలీ గ్రామం వెళ్ళడానికి మీరు అనుమతిస్తే నేను వెళ్తాను బాబా.
అట్లాగే. చూడు, నీకు పొడుగాటి బాబా తెలియనా? అంటే పాము, అది చాలా భయంకరమైనది. భయపడవద్దు, అది ద్వారకామాయి బిడ్డలను ఏం చేయగలదు. క్షేమంగా వెళ్ళిరా.
బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్ మిరీకర్తో చితడీ గ్రామానికి వెళ్ళి రమ్మని చెప్పాడు. కానీ అక్కడ శ్యామాకు సౌకర్యంగా ఉండదని బాలాసాహెబ్ చెప్పాడు. ఈ సంగతి బాబాకు శ్యామా విన్నవించాడు. అప్పుడు బాబా శ్యామాతో,
సరే వెళ్ళవద్దు, వాని మంచి కోరి చెప్పాం. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది కాక తప్పదు.
బాలాసాహెబ్ తిరిగి తన ఆలోచన మార్చుకున్నాడు. శ్యామా తనతో రావడానికి ఒప్పుకున్నాడు. శ్యామా బాబా వద్ద సెలవు తీసుకుని బాలాసాహెబ్తో బయలుదేరాడు.
అయ్యా, చితడీ వచ్చిందండి.
శ్యామాజీ దిగండి.
అట్లాగే బాలాసాహెబ్ గారు. బాలాసాహెబ్ గారు ఏమిటి ఆలోచిస్తున్నారు?
మా కచేరీలో పనిచేసేవారు కానీ కనీసం బంట్రోతు కానీ ఎవరూ రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను.
ఇప్పుడు వస్తారంటారా? పైగా రాత్రి 9 దాటింది.
సరే పదండి, ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అక్కడికి వెళదాం.
ఆంజనేయ స్వామి ఆలయం తాలూకు నౌకరు అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. బాలాసాహెబ్ మిరీకర్ ఒక చాప మీద కూర్చొని వార్తాపత్రిక చదువుతున్నాడు. అతని అంగవస్త్రం మీద ఒక పాము కదులుతూ కనిపించింది. బుసలు కొడుతోంది. అక్కడున్న నౌకర్ ఆ ధ్వని విని లోపల నుంచి లాంతర్ తెచ్చి బాలాసాహెబ్ ఒంటి మీద పాకుతున్న పామును చూసి పాము పామును అరిచాడు. బాలాసాహెబ్ బిక్క చచ్చిపోయి భయంతో వణికిపోవడం మొదలుపెట్టాడు. శ్యామా కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే కొంతమంది కర్రలు తీసుకొచ్చి బాలాసాహెబ్ మిరీకర్ నడుము నుండి నెమ్మదిగా నేల మీదకు దిగివచ్చిన పామును గురిపెట్టి చంపేశారు. ఆ తర్వాత బాలాసాహెబ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే బాబా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ముందుగానే హెచ్చరించి ప్రమాదం నుండి తప్పించిన బాబాకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇది ఇలా ఉండగా బాపూసాహెబ్ బూటీ విషయంలో ఒక వింత జరిగింది. సిరిడీలో నానా డేంగ్లే అని ఒక జ్యోతిష్కుడు బూటీ గారికి జ్యోతిష్యం చెప్పాడు. ఈ దినం అశుభం, నీకు ప్రాణగండం ఉంది అని. ఇది విని బూటీ చాలా కంగారుపడ్డాడు.
అరే, ఇక్కడ నిజంగానే పావుందే
అయ్యగారు, మీరు పక్క తప్పుకోండి, ఈ రాయితో పావును చంపేస్తాను.
ఆగు, రాయితో కాదు, వెళ్ళి ఓ పెద్ద కర్ర తీసుకునిరా, వెళ్ళు. పాము ఎక్కడికి పోకుండా నేను చూస్తాను.
అయ్యా, ఇదిగో పెద్ద కర్ర తెచ్చాను. అరే, ఏదే గారు పాము?
ఇంకా ఎక్కడుంటుందిరా పాము, అది ఎప్పుడో పారిపోయింది.
విన్నారుగా, బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ మిరీకర్ని ప్రమాదం నుండి తప్పించినా అక్కడ పాము చంపబడడం ఏమిటి? మరి ఇక్కడ బాబా చక్రంలాంటి తన మాటను అడ్డుబెట్టి బూటీని ప్రమాదం నుండి తప్పించడం ఏమిటి? అదీగాక అంతవరకు అక్కడే ఉన్న పాము చంపబడకుండా ఉన్నట్టుండి అదృశ్యమైపోవడం ఏమిటి? ఇది బాబా లీలగాక మరేమిటి చెప్పండి. కసాయి జాతికి చెందిన అమీర్ శక్కర్ కొరాహ్లే గ్రామ నివాసి. ఇతను కీళ్లవాతం జబ్బుతో బాధపడుతున్నాడు. పాపం అతనికి అప్పుడు గాని జ్ఞాపకం రాలేదు భగవంతుడు. శరణ బాబా శరణం అంటూ పరిగెత్తాడు సిరిడీకి. బాబా పాదాలపై పడి ఈ బాధ నుండి తప్పించమని వేడుకున్నాడు. ఎంత ఆతృతపడ్డాడో అంత నిరాశ ఎదురైంది. మసీదులో కాలు పెట్టే అవకాశం చిక్కలేదు అమీర్ శక్కర్కి. బాబా అనుజ్ఞ ఇవ్వలేదు సరికదా, ఎప్పుడూ తేమగా ఉండే చావడికి వెళ్ళి కూర్చోమని ఆజ్ఞాపించాడు. అటువంటి రోగికి ఆ స్థలం సరి అయినది కాదు కదా. ఒక విధంగా అమీర్ శక్కర్కి ఇదే లాభసాటిగా ఉంది. ఉదయం సాయంకాలం బాబా చావడి వైపు వస్తూ పోతూ ఉండడం, రోజు విడిచి రోజు ఉత్సవంతో వెళ్ళి బాబా చావడిలోనే పడుకోవడం జరుగుతూ ఉండేది. బాబాతో అతని సాంగత్యం చాలా సులభమైంది. అమీర్ శక్కర్ ఆ సావడిలో 9 మాసాల దీర్ఘకాలం ఉన్నాడు. అందుచేత అతనికి విసుగు పుట్టి ఒకనాటి రాత్రి ఉన్నట్టుండి పారిపోయాడు. ఆ రాత్రే కోపరగాం చేరుకుని,
చీకటిగా ఉంది, ఇక్కడ ఒక చిన్న గుడ్డి దీపం కూడా లేదు. ఏమిటిది, ఇదేదో సత్రంలా ఉంది. అతనెవరో ఫకీర్లా ఉన్నాడు, లేచి కూర్చున్నాడుగా, వెళ్ళి అడుగుతాను. బాపు, బాపు, ఇది
ధర్మశాల.
ధర్మశాల? ఇక్కడ పడుకోవచ్చు కదా?
పడుకోవచ్చు.
అమ్మయ్యా, ఈ రాత్రి గడిస్తే తెల్లవారు లేచిన తర్వాత ఆలోచించుకోవచ్చు. యాల్లా, ఇదేం దగ్గయ్యా బాబు, మంచినీళ్ళ కోసం బాధపడుతున్నాడు. బాపు, బాపు, నేను వస్తున్నా. బాపు, నెమ్మదిగా ఇగో ఈ మంచినీడు తాగు. బాపు, ఇదేమిటి, ముసలి పకీర్ పడిపోయాడేమిటి? అరే, శ్వాస కూడా ఆడటం లేదు, కొంపతీ చచ్చిపోలేదు కదా. అమ్మో, వెంటనే వెళ్ళి పోలీసులు తెలియజేస్తాను. అమ్మో, వద్దు వద్దు, నా మీద అనుమానపడి నన్ను ఇబ్బంది పెట్టారంటే చస్తాను. ఇదేమిటి, పొగలోంచి బయటకు వచ్చి మంటల్లోకి దూకినట్లయింది నా పని. ఇక్కడి నుంచి వెంటనే పారిపోవటం మంచిది.
బాబా, నీ ఆజ్ఞ లేకుండా నేను సిరిడి విరిచి రావటమే తప్పు.
గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ సిరిడి వెళ్ళిపోవటమే మంచిది.
తెల్లవారకముందే చావడి చేరుకున్నాడు అమీర్ శక్కర్. 1 గంటం గడిచింది. చావడిలో ఉండడం మూలంగా బాబా ఆజ్ఞానుసారం అతని రోగం పూర్తిగా నయమైంది. ఒకనాటి రాత్రి బాబా కూడా చావడిలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ బాబా లేచి,
ఓ అబ్దుల్,
నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వస్తోంది. జాగ్రత్తగా మరోసారి చూడు.
అబ్దుల్, లాంతర్ పట్టుకున్నారా?
యాల్లా, నా దిండి దగ్గరే ఉంది.
అదిగో కదులుతూ ఉంది. అనుమానం లేదు, అది పామే. అబ్దుల్, లాంతర్ చూపెట్టు. అదిగో ఆ పెద్ద కర్ర తీసుకో.
ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు పురాణ కాలక్షేపం చేస్తూ ఉండగా అనుకోకుండా పెద్ద తేలుకుడి హేమాడ్ పంత్ భుజం మీద పడి ఆయన ఉత్తరయ్య మీద చక్కగా కూర్చుంది. దాన్ని ఎవరూ గమనించలేదు. హేమాడ్ పంత్ తన ఒంటి మీద ఏదో పాకుతూ ఉన్నట్టు గమనించి,
ఏమిటబ్బా అమ్మో, నా భుజం మీద తేలు? ఇది చచ్చిన తేలా బ్రతికున్న తేలా? ఆ, బతికే ఉంది. దీని వాలకం చూస్తుంటే నాలాగే ఇది కూడా పురాణం వినడంలో మునిగిపోయినట్టుగా ఉంది. దీన్ని
పురాణం వింటున్న మిగతా భక్తులెవ్వరికీ భంగం కలగకుండా తేలు పొరపాటును కూడా కిందికి జారిపోకుండా ఉత్తరయం రెండు చివరలు పట్టుకొని బయటికి తీసుకొచ్చి తోటలో పారేశాడు హేమాడ్ పంత్. ప్రమాదం తప్పిపోయింది. పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతటి సత్యం ఉందో తెలిసిందిగా.
ఇది శ్రీ సాయి సచ్చరిత్ర ఆధ్యాత్మిక ప్రచార సమితి వారి సమర్పణ.